अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। चक्रं युगान्तानलतिग्मनेमि भ्रमत्समन्तात् भगवत्प्रयुक्तं दन्दग्धिदन्दग्ध्यरिसैन्यवासुकक्षं यथा वातसखो हुताशः। सुदर्शन चक्रं श्री हरि చేతిలో ఉండే చక్రం, భక్తుల్ని రక్షించడానికి ఆయన వినియోగిస్తాడు. ఓ చక్రమా, నీవు వెళ్ళి నా భక్తులందరినీ రక్షించు అని. ఈ సుదర్శన చక్రంకి చుట్టూత అంచులుంటాయి, 1000 అంచులు కలిగి ఉంటుందట, సహస్ర ఆరం. ఈ 1000 అంచులు తీక్షణమైనటువంటి, పదునైనటువంటివి. వాటి నుంచి మిణుగురు పురుగులు వెదజల్లుతున్నట్లుగా పెద్ద పెద్ద విస్ఫులింగాలు, అగ్నిజ్వాలలు బయటకు వస్తాయి, నిప్పురవ్వలు బయటకు వస్తాయి. అలా నిప్పురవ్వలతో పదునైనదై శత్రువులను సంహరించడానికి మహావేగంతో వచ్చేటటువంటి ఓ సుదర్శన చక్రమా, శ్రీ మహావిష్ణు వల్ల నియమింపబడి మా శత్రువులను దగ్ధం చేయుదువుగాక. అగ్నిని గడ్డి ఏమైనా చేయగలదా? అగ్ని వచ్చి గడ్డి మీద పెడితే గడ్డి మొత్తం భస్మం అయిపోతుంది. అలాగే నీవు శ్రీ మహావిష్ణువు పంపించగా వచ్చి మొత్తం మా కష్టాలు అనేటటువంటి, శత్రువులు అనేటటువంటి గడ్డి మొత్తం దగ్ధం చేసి నేల మీద పారేయి. ఇక శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఓ కౌమోదకి అని పేరు కలిగిన గద నీవు రక్షించు అని తరువాత శ్లోకంలో కౌమోదకి గదని ప్రార్థిస్తున్నాడు. కు అంటే భూమి అని అర్థం, మోదము అంటే సంతోషం. ఈ భూమండలానికి సంతోషం కలిగించడానికి శ్రీ మహావిష్ణువు మొట్టమొదట దాన్ని ధరించేట, అందుకని కౌమోదకి గద అన్నారు. భూమికి ఆనందం కలిగించడం అంటే అర్థం ఏమిటి? ఈ భూమి మీద ఉండే మనమే భూమి అంటే, మనకి ఆనందం కలిగించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన కుడి చేతిలో ధరిస్తాడు ఈ కౌమోదకి కథని. అటువంటి కథని ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకంలో. గదేశ నిస్పర్శన విస్ఫులింగై నిష్పిండి నిష్పిండ్యజిత ప్రియాసి కోష్మాండవై నాయక యక్షరక్షోభూత గ్రహంస్తోన్నయ చోన్నయాది. ఓ గదాదండమా, తీక్షణములైన పిడుగుల వంటి ఘాతాలతో విస్ఫులింగాలతో శత్రువులను సంహరించే శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధమా నీవు, ఆయనకి చాలా ప్రీతి పాత్రమైన దానివి, బాగా ఇష్టంగా ధరించే వాటిల్లో గదాదండం, సుదర్శన చక్రం. నేను ఆయన దాసుణ్ణి, నువ్వు నా శత్రువులైనటువంటి విఘ్నాలు కలిగించే రాక్షసుల్ని, నీచులను, లోపల ఉండే అంతఃశత్రువులను సంహరించు అని గదాదండాన్ని ఈ శ్లోకంలో ప్రార్థించాడు. తర్వాత శంఖాన్ని, తుం యాతు దాన ప్రమథ ప్రేత మాతృ పిశాచ విప్రగ్రహ ఘోర దృష్టిం దరేంద్ర విద్రావయ కృష్ణ పూరితో భీమస్సునో హరేర్ హృదయాన్ని కంపయన్. ఓ శంఖరాజమా, పంచజన్యమా, నీవు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, నేను కుడి చేత్తో పుచ్చుకొని ఉమ్మనొక్కసారి తన ప్రాణవాయువుతో పూరిస్తాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు నీలో పూరింపబడి ఉంటాయి. అందువల్లే కావోలు, నిన్ను తలుచుకుంటే దుస్వప్నాలు నశించిపోతాయి. భయంకర శబ్దంతో శత్రువులు హృదయాలను కంపింపచేస్తావు. రాక్షసులను, ప్రమదులను, భూతాలను, ప్రేతాలను, మాతృకలను, పిశాచాదులను తొలగిస్తావు. నీ శబ్దం, నీ ధ్వని అమంగళాలను తొలగిస్తుందట. ఆ ఇంట్లో అమంగళకరమైన శబ్దం ఉండదు నీ ధ్వని వినపడితే. అటువంటి నీవు నీ ధ్వనిని మా ఇంట వెలార్చి మాకు ఉండే కష్టాలను తొలగించు. ఇంకా ఓ సునందము అనే ఖడ్గమా, నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. త్వం తిగ్మధారాసి వనారి సైన్యం ఈశ ప్రయుక్త మమ చింది చింది చక్షుంషి చర్మన్ శత చంద్ర చాదయ ద్విషామగోనాం హరపాప చక్షుషాం. పదునైన అంచు కలిగిన, మొన కలిగిన ఓ ఖడ్గరాజమా, సునందమా, మామూలు కత్తులైతే గట్టిగా బెండకాయలు కోసాక పదును తగ్గిపోతాయి, నీవలా కాదు. అంతకంతకి తీక్షణమైనటువంటి మొన, నీ అంచు, నీ మొన రెండూ పదునైనవి. అటువంటి దానితోటి నీవు శత్రువులను నాశనం చేస్తావు. భగవంతుడు ప్రయోగించగానే వెళ్ళి చాలా తేలికగా, తోటకూర కాడలు తిరిగినంత తేలికగా, పొట్లకాయలు తిరిగినట్లుగా అతి భయంకరులైన రాక్షసుల యొక్క శిరస్సులు ఖండిస్తావు. 100 అంచులు కలిగిన డాలు ఉన్నదట ఎడమ చేతిలో. ఈ చేత్తో కత్తి, ఈ చేత్తో డాలు పట్టుకుంటాడు. ఈ రెండూ కూడా శత్రువుల యొక్క దృష్టిని నశింపచేసి మమ్మల్ని అనుగ్రహించాలి. ఉగ్రమైన దృష్టి కలిగిన శత్రువుల యొక్క నేత్రాలను తెరికి వెయ్యాలి. ఎన్నో భయం గ్రహేభ్యో భూకేతుభ్యో నృభ్యేవచ సరీసృపేభ్యో దంష్టిభ్యో భూతేభ్యో అభ్యః ఏవచ సర్వాణ్యేతాని భగవన్ నామరూపానుకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో ఏన శ్రేయః ప్రతీపకాః. ఆదిత్యుడు మొదలుకొని నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలు మనుషులకు ఒక్కొక్కప్పుడు ఉపద్రవాలు కలిగిస్తున్నాయిగా. గ్రహదోషాలు బాగులేవండి బాబు, అవి బాగులేవు, ఇవి లేవు బాబు అనుకుంటున్నాంగా మనం. అటువంటి నవగ్రహ దోషాలను, తర్వాత ఉరుకలు పడితే అది అపశకునం. ఆకాశం నుంచి అప్పుడప్పుడు నక్షత్రాలు రాలేవు బాబు అంటూ ఉంటాం. నక్షత్రాలు కాదు, ఆ చుక్కలు ఉరుకలు అంటారు, చిన్ని చిన్నివి. ఆకాశంలో, ఖగోళంలో అనేకమైన చిన్న చిన్న నక్షత్రాలు ఒకదాని ఒకటి ఢీకొని ఈ ప్రయాణంలో ముక్కలు ముక్కలే నేల మీద పడిపోతూ ఉంటాయి. మంచి కాంతితోటి వాటిని చూచి మనం ఉల్కలని గ్రహిస్తాం. ఆ ఉల్కాపాతములు కూడా అరిష్టాలు కలిగిస్తాయి. ఆ ఉల్కాపాతముల నుంచి వచ్చే అరిష్టాలు, ఇంకలాగే దుష్ట మనుష్యులు, వాళ్ళు ఎదురుస్థితులు, వాళ్ళ వల్ల మహాప్రమాదం, ఇతరుల యొక్క కీడు కోరుకుంటారు. వాళ్ళ జీవితంలో ఇతరుల యొక్క మంచి కోరుకోరు కొంతమంది జీవులు వాళ్ళ బతుకంతే. అదిగో అటువంటి వాళ్ళ నుంచి వచ్చే కష్టాలు. సర్పములు కాట్లు వేస్తే డామ్మంటాం, ఆ సర్పముల కాట్లు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, తేలు, జెర్రి, మండ్రగప్ప, వీటిని సరీసృపములు అంటారు. ఈ సరీసృపాల వల్ల వచ్చే ప్రమాదాలు, సింహం, పులి మొదలైన క్రూర మృగాల వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు, ప్రేతాలు, జలం, అగ్ని, ఏది పెరిగినా ప్రమాదం. చూస్తున్నాగా, జలం పెరిగినా ఇబ్బంది, లేకపోయినా ఇబ్బంది, అగ్ని పెరిగితే ఇబ్బంది, లేకపోతే ఇబ్బంది. విద్యుత్తు అంటే ఇప్పుడు విద్యుత్ కాదు, ఈ గందరగోళం జరిగే ఈ విద్యుత్ కాదు, విద్యుత్ అంటే ఆకాశంలో మెరుపు తీగలు, పిడుగులును, వాటి వల్ల వచ్చే ఉపద్రవాలు, పాపములు మొదలైన వాటి వల్ల కలిగే భయాలు, ఇవన్నిటినీ కూడా ఓ నారాయణ కవచమని పేరు కలిగిన నామస్మరణమా, అంటే నారాయణ అనే నామమా మమ్మల్ని రాకుండా చేసి, మాకు రాకుండా మమ్మల్ని అనుగ్రహించారు. పైన చెప్పిన కష్టాలన్నీ కూడా ఆ దివ్యమైన నారాయణ నామస్మరణ ప్రభాదీప్తితో తొలగిపోవాలి. గరుడో భగవాన్ స్తోత్ర స్తోభశ్చందోమయ ప్రభు రక్షత్వ శేషకృచ్ఛేభ్య విశ్వక్సేన స్వనామభి. ఇంకా బృహద్రథుడు సామతంత్రాల చేత స్తుతింపబడేవాడు, వేదమూర్తి, పరమ పూజ్యుడు, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం, ఎక్కడికైనా ఆకాశంలో మహావేగంగా మోసుకుపోయేటటువంటి వాడు ఆయన విశ్వక్సేనుడు, గరుత్మంతుడు కూడా సమస్త దుఃఖాల నుంచి మమ్మల్ని రక్షించాలి. గరుడుడేమో వాహనం, విశ్వక్సేనుడు ఆయనకి సేనాపతి. ఈ ఇద్దరూ కూడా మమ్మల్ని కష్టాల నుంచి రక్షించెదరుగాక. గరుత్మంతుడు ఒక్కసారి ఇలా అనగానే ఆయన రెక్కల నుంచి వచ్చే గాలితో బ్రహ్మాండమైన తుఫాను పుడుతుందట. నీచులకు అది తుఫాను అవుతుంది, భక్తులకు అది అభయప్రదం అవుతుంది. భక్తులకు ఆయన రెక్కల గాలి బ్రహ్మానందాన్ని కలగజేస్తుంది. కాబట్టి గరుడా, నీ రెక్కల గాలితో మా కష్టములు అనేటటువంటి దూది తొలగించి మాకు అనుగ్రహం ఇయ్యి. ఇంకా సర్వాపద్భ్య హరేర్నామ రూపయానాయుధానిన బుద్ధీంద్రియ మన ప్రాణాన్ పాంతు పార్షద భూషణా యథాహి భగవానేన వస్తుత సత సత్యయత్ సత్యేనానేన నస్సర్వే యాంతు నాశముపద్రవాః. శ్రీహరి యొక్క నామం, రూపం, ఆయన వాహనం, ఆయన అస్త్రాలు, ఆయన పక్కన ఉండే కాపలా వాళ్ళు, పార్షదులు అంటారు వాళ్ళని, గేట్ కీపర్స్, వీళ్ళందరూ కూడా మా బుద్ధిని, ఈ ముక్కు, కన్ను, చెవి, చర్మము, కాలు, ఈ విధమైన ఇంద్రియాలని, మనస్సుని, ప్రాణములను సమస్తమైన ఆపదల నుండి రక్షించెదరుగాక. ఈ భగవంతుడు ఎక్కడో పైన సెపరేట్గా ఉండేవాడు కాదు. ఈ పైన కనిపించే ఈ స్థూలమైన రూపాలు, లోపల ఉండే సూక్ష్మాలు. స్థూలం అంటే ఏమిటి? మన శరీరం కనపడుతుంది కనుక దీనికి స్థూలము అని పేరు. లోపల ఉండే ప్రాణం కనపడుతుందా? కనపడదు. కానీ నిజానికి ముఖ్యం ప్రాణం, అది ఉంటే శరీరం ఉంటుంది. ఆ ప్రాణం పోయిందో వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికి కనపడదు. అదేంటో కానీ అది చెప్పా పెట్టకుండా వచ్చే అతిథి లాంటిది. టీమని వస్తుంది, టీమని పోతుంది. అది ఉన్నంతసేపు వీడి ఇష్టం వచ్చినట్టు ఎగురుతాడు, గెంతుతాడు, కార్లు ఎక్కుతాడు, తిరుగుతాడు, షికార్లు చేస్తాడు, పక్కవాడిని తిడతాడు, గందరగోళం చేస్తాడు, నా అంత గొప్పవాడు లేడంటాడు. అది కాస్త జెండాపైకి అభిప్రాయం ఉందంటే వాడిని నలుగురు మోసుకెళ్ళాలి. అలాంటి ఈ ప్రాణాలని, ఈ ఇంద్రియాలని, మనస్సుని, వీటన్నిటినీ కూడా ఆ భగవంతుడు కాపాడాలి. అంటే మన శరీరంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ రూపం స్థూలం, లోపల ఉండే ప్రాణం సూక్ష్మం, ఈ రెండూ కూడా భగవంతుడు కాపాడాలి. ఎందుకంటే ఈ రెండు భగవంతుని కంటే తేడా కాదట, భిన్నం కాదట, ఆయనే ఇవి. ఆయనకి మనకి తేడా లేదు, కాకపోతే మనం గుర్తించడం లేదు. గుర్తిస్తే ఆయన మనలోనే ఉన్నాడు, గుర్తించకపోవడం వల్లే బయట ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నా అంట. కాబట్టి మాకు భగవంతుడికి అభిన్నమనేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు. వస్తువు యొక్క తత్వాన్ని చూస్తే ఆ వస్తువు భగవత్ స్వరూపం. అన్ని భగవత్ స్వరూపాలు అని తెలిస్తే మనకి ఈ గొడవలు ఎందుకు తెలుసు? మనకి అందరిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతిదీ భగవత్ స్వరూపం తెలిసినా మళ్ళీ అజ్ఞానం కాబట్టి వాడు మాత్రం రాక్షసుడు, వీడు మాత్రం దేవుడు అనుకుంటున్నాం. ఈ భిన్నత్వం, అలాంటి భిన్నత్వాన్ని తొలగించి ఏకత్వాన్ని ప్రసాదించుగాక. నీ వల్ల మా సర్వ ఆపదలు, భేదభావములు, దృష్టి భేదాలు ఇవన్నీ నశించుగాక. యథైకాత్మ్యానుభావానాం వికల్పరహిత స్వయం భూషణాయుధలింగాఖ్యాధత్తే శక్తిః స్వమాయయ తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః పాతు సర్వైః స్వరూపైః న సదా సర్వత్ర సర్వగః. ఈశ్వరుడు అంటే మనకు అధిపతి అయిన భగవంతుడు, ఇది మనలాంటి జీవుడు, మాయ, ఈ జగత్తు, ఇవన్నీ కూడా వస్తువులు. వస్తువు యొక్క తత్వాన్ని విచారించినట్టయితే ఏ భేదం లేదు. ఎందుకని, ఉదాహరణకి ఇదొక వస్తువు ఇదొక వస్తువు అనుకున్నప్పుడు ఈ వస్తువులో ఏమున్నదో ఆ వస్తువులో అదే ఉన్నది. ఆకారంలో తేడా తప్ప లోపల ఉండే ప్రాణమునందు వాయువునందు వీటినందు భేదం ఉండదు. కాబట్టి వస్తువులు భిన్నంగా కనపడతాయి, రకరకాల వస్తువుగా, ఒకడు పొట్టిగా, ఒకడు పొడుగ్గా, ఒకడు అందంగా, ఒకడు కురూపంగా, ఒకడు ఐశ్వర్యవంతుడిగా, ఒకడు దరిద్రుడిగా, ఒకడు గౌరవ పూజ్యుడుగా, ఒకడు అపూజ్యుడుగా, ఇలా కనపడడానికి గల కారణం వస్తుభేదమే. లోపల ఉండే ఆత్మకి మాత్రం ఒకటే లక్షణం. కాబట్టి సృష్టిలో భేదం లేదు, దృష్టిలోనే భేదం ఉన్నది. అందువల్ల వస్తుతత్వం విచారించిన వాడికి అన్నిటా భగవంతుడే కనపడతాడు, ఎందులో ఏ భేదము కనపడదు. అలాగే నువ్వు కూడా మాలాంటి వస్తువే, కానీ మమ్మల్ని అనుగ్రహించడానికి ఒక భేద రూపంతో కనపడతావు. కొన్ని చేతులు, ఆ చేతులలో సుదర్శనము, కౌమోదకి, గద, పాంచజన్యమనే శంఖము, సునందమనే ఖడ్గము, ఇలాంటి ఆయుధాలు ధరించి కనపడతావు. కానీ నిజానికి నీవు మాకు అభిన్నుడవు, నీవు మాము ఒకటి కానిదెప్పుడు. అలాంటి విచిత్ర స్వరూపంతో మాలో ఒకటిగా ఉంటూ మళ్ళీ వేరే రూపంతో ప్రత్యక్షమయ్యే భగవంతుడా, నీవు మమ్మల్ని రక్షించదవుగాక. విదిక్షు దిక్షూర్థమధ సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహః ప్రహాపయల్లోక భయం స్వనేన స్వతేజస గ్రస్త సమస్త తేజః. మహాత్మా, నీవు ఒక్క హుంకారం చేస్తే లోకంలో ఉండే భయం అంతా సంపూర్ణంగా తొలగిపోతుంది. దిగ్గజములని 8 ఏనుగులు ఉన్నాయి. తూర్పు దిక్కున ఆగ్నేయంలోను, దక్షిణంలోను, నైరుతి యందు, పడమర యందు, వాయవ్యములోను, ఉత్తరంలోను, ఈశాన్యంలోను, మొత్తం ఈ 8 దిక్కుల్లోనూ 8 ఏనుగులు ఉండి భూమండలాన్ని మోస్తున్నాయి అని శాస్త్రం చెబుతున్నది. వాటిని అష్టదిగ్గజాలంటారు. ఆ 8 ఏనుగులు విషము, శస్త్రాలు అంటే ఆయుధాలు, తర్వాత జలం, అగ్ని, వాయువు, ఇవన్నిటి యొక్క తేజస్సుని లాగిపారేసిన మహాతేజస్వి నరసింహస్వరూపుడు. ఆ నరసింహదేవుడు ఒకప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థించగా అతనికి అభయం ఇచ్చాడు. అలా నరసింహుడై ప్రహ్లాదుని యొక్క కష్టాలు తొలగించినటువంటి ఆ నృసింహుడు మమ్మల్ని ఏ దిక్కుకెళ్ళినా రక్షించుగాక, ఆకాశంలోనూ భూమి మీద రక్షించుగాక, లోపల బయట అంతటా రక్షించుగాక, పగలు రాత్రి అనే భేదం లేకుండా సర్వకాల సర్వావస్థలలో మమ్మల్ని రక్షించుగాక. ఈ విధమైన స్తోత్రాన్ని విశ్వరూపుడు ఈ నారాయణ కవచాన్ని మన ఇంద్రుడికి చెప్పాడు. మఘవన్ ఇదం ఆఖ్యాతం వర్మ నారాయణాత్మకం. ఓ ఇంద్రుడా, ఇది నారాయణ కవచం, ఇది నేను నీకు ఉపదేశించాను, నీవు దీనిని ధరించు, దీనిని జపించు, అప్పుడు రాక్షస సైన్యాన్ని తీస్తావు. రాక్షస సైన్యం ఏమిటి, నీకు ఎదురుండదు, దేనినైనా జయించగలవు అని విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించాడు. ఒక ఇంద్రుడికే కాదు, తక్కిన దేవతలకు కూడా ఉపదేశించాడు, సామూహికంగా ఉపదేశించేశాడు. నాయనా ఒక్క విషయం చెబుతున్నాను విను, ఈ కవచాన్ని 6 వారాలు ఏకదీక్షతో ఊరు కదలకుండా జపం చేసిన వాడు గనక ఎవరినైనా ఇలా చూశాడో అవతల వాడి పాపాలు భయాలు తొలగిపోతాయి. ఈ కవచాన్ని జపం చేసిన తర్వాత పాదాలను గనక మనం ఎవరో ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ కవచం చేసిన వెంటనే ఆ పాదాలను కనుక స్పృశించినట్టయితే తక్షణం వాడి కోరికలు తీరతాయి. ఇలా ఎవడు చేసినా సరే వాడి పాదములను మనం స్పృశించినట్టయితే అటువంటి వానికి సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ఈ నారాయణ కవచ విద్యను ఏ వ్యక్తి ధరిస్తాడో, ఏ వ్యక్తి జపిస్తాడో అటువంటి వాణ్ణి ప్రభుత్వం కానీ, దొంగలు కానీ, గ్రహాలు కానీ, వ్యాధులు కానీ, ఇంకా ఏ దిక్కుమాలిన పార్టీలు వాళ్ళు కానీ ఎవరు ఏమీ చేయలేరు. ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయంతి జగ యోగ ధారణయా స్వాంగం జగౌ మరుధన్వని. ఓ దేవేంద్ర, ప్రాచీన కాలంలో కౌశికుడు అని ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడికి ఈ నారాయణ కవచాన్ని శ్రీ మహావిష్ణువు స్వయంగా ఉపదేశించాడు. అతడు ఈ నారాయణ కవచాన్ని వెంటనే ధారణ చేశాడు, జ్ఞాపకం పెట్టేసుకున్నట్ట. కొంతమంది చదవగానే జ్ఞాపకం ఉండిపోతాయి, కొంతమంది 10 ఏళ్ళు చదివినా సరే రామ రామ అని రామశబ్దం చెప్పామనుకోండి ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏది అంటే మీరు ఏం చెప్పారు అంటాడు. కొందరికి జ్ఞాపకశక్తి ఉండదు, మనం ఏం చేస్తాం పాప వాళ్ళ అదృష్టం అది. ఇతనికి జ్ఞాపక శక్తి బాగా ఎక్కువ. ఒక్కసారి అందులో చెప్పింది శ్రీ మహావిష్ణువు, ఆ నారాయణ కవచం చెప్పగానే ధారణ చేసేసాడు. వెంటనే దానిని పుచ్చుకొని ఒక ఎడారికి వెళ్ళాట. ఆ ఎడారి ప్రదేశంలో ఏక బిగిన విడిచిపెట్టకుండా 108 సార్లు ఒకే ఆసనం మీద కూర్చుని చేశాట. ఒక్క ఆసనం మీద కూర్చుని లేవ చేయడం అంటే అర్థం ఏంటి, ఇలా కూర్చున్న వాడికి లేవకుండా 108 చేయాలి. అలా చేసే ఓపిక కొందరికి ఉంటుంది. మనం కలియుగంలో కదా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ కాలిటు పెట్టాలి. పెట్టినా పర్లేదు కానీ సీటు మీద లేచిపోకుండా ఉంటే చాలు. ఆయనకి అవి లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, పాపం రక్త ప్రసరణ ఆగిపోవడం లేదు. ఇలా మనకు మళ్ళీ కుర్చీలో కూర్చోకపోతే ఇబ్బంది లేదు, ఫ్యాను కింద కూర్చోవటం మంచి వెతుక్కుని కూర్చోవాలనే బెంగలేదు. ఎడారులో ఎండ కింద అయినా హాయిగా కూర్చో, ఆయనకి బెంగలేదు, ఆయనకు ఆరోగ్యం అటువంటిది. పూర్వం మన వాళ్ళకి ఆరోగ్యం బాగుండేది, ఇప్పుడు అన్నీ అనారోగ్యాలే, అస్తమాటు రొంపలే, అస్తమాటు ఏదో రోగమే, డాక్టర్ని చూడని వ్యక్తి కనపడ్డనమాట. ఇదొక అదృష్టం. ఆయన ఆరోగ్యవంతుడు గనక, పరిపూర్ణమైన శక్తివంతుడు గనక కదలకుండా ఒకే ఆసనం మీద కూర్చుని మధ్యలో కాళ్ళు సాడించుకోవడానికి నిలబడకుండా 108 పర్యాయాలు దీనిని జపం చేశాడు. ఆయన జపం చూస్తుంటే ఒక నాస్తికుడు వచ్చి అవహేళన చేసి ఆయన్ని తాకేట, వెంటనే నిలువున భస్మం అయిపోయాట. అటువంటి జపాన్ని చేసేవాడిని ఏ ఆస్తికులు, ఏ నాస్తికులు ఎవడు వాడిని పట్టుకుని పీడించలేరు. నాస్తికుడు అంటే వేదములు లేవు, వేదముల యొక్క మార్గం తప్పు అన్నవాడు నాస్తికుడు అన్నమాట. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, నేను కమ్యూనిస్ట్, నీవేం నమ్మనన్నాడు, నీ మొహం నువ్వు కమ్యూనెక్స్ట్ అన్నాను. అంచేతను ఈ దిక్కుమాల కమ్యూనిస్టులు ఇలాంటివి చదువుతున్న వాళ్ళు వచ్చి ముట్టుకుంటే వాడు బూడిద అయిపోతారు. అలాగే పాపం ఈయన తాకి ఒకడు భస్మం అయ్యాడు. ఇలా 108 పర్యాయములు ఒక మరు ప్రదేశంలో ఎడారిలో యోగ బలంతో జపం చేసి 108 అయిపోగానే శరీరాన్ని విడిచిపెట్టి ఒక దివ్య రూపాన్ని ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆయన శరీరం అక్కడ పడిపోయింది ఆ ఎడారిలో. ఆ శరీరం చాలా కాలం, అసలు ఆ శరీరం చిక్కు చెదరదు. నారాయణ కవచం చేసి చచ్చిపోయిన వాడి శరీరం అట కుళ్ళిపోదు. ఏక ఆసనం మీద స్థిరాసనుడు 108 చేసిన కారణం చేత ఆ మహాత్ముడి శరీరం కూర్చుని శరీరం కూర్చున్నట్టే ఉంది. ఆయన వెళ్ళిపోయిన మాటామంతి లేని శవం తప్పది కొళ్ళలేదు, సువాసనతో అలాగే ఉండిపోయింది. 1000 సంవత్సరాల కాలం అలా గడిచింది. 1000 సంవత్సరాల తర్వాత ఒక రోజున తస్యోపరి విమానేన గంధర్వపతిరే కదా యయౌ చిత్రరథ స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః. ఒకనాడు 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక గంధర్వరాజు ఉన్నాడు. ఆ కాలంలో అతని పేరు చిత్రరథుడు. ఆ గంధర్వరాజు మహామహిమ కలిగిన వాడు. తన భార్యలని వెంట పెట్టుకుని ఈ భార్యలతోటి ఒక దివ్య విమానం ఎక్కి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన పెక్కండ్రు స్త్రీలతో ఆ భార్యలతో ఈ విమానంలో చిత్రరథుడు బయలుదేరాడు. అలా ఆకాశంలో చూస్తూ గగన్న సీమలదేవులు అంటూ పాప పాటలు పాడుకుంటూ వాళ్ళతో పాటు టింగురంగాను విహారం చేస్తున్నాడు. అలా భూమండలం తిరుగుతూ 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 ఒకనాడు ఇతడు చచ్చిపడి ఉన్న ఎడారి ప్రాంతానికి వచ్చాడు. ఆ దేహత్యాగం చేసిన ప్రదేశం పై నుంచి విమానం ఎగురుతూ ఉండగా ఢామ్మని ఒక్కసారిగా ఆ విమానం తల్లకిందులే కిందపడిపోయాడు ఎడారిలో. ఈ తపస్శాలి శరీరం మీద నుంచి ఎగరడం అనే దోషం వల్ల ఆ గంధర్వుడి మహామహిమ నాశనం అయిపోయిందిట. అతని విమానం మహిమ కోల్పోయింది. వీడి మాయలు పోయాయి, భార్యల యొక్క మహిమలు పోయాయి, అందరూ కూడా నగలు గిగలు పాడైపోయి పామర స్త్రీలైపోయి చింకి బట్టలు వేసుకుని విమానం నుంచి కింద పడిపోయారు. ఒకసారి అంటే మహిమ పోయింది, ఆటోమేటిక్గా పతనం అయిపోయారు, కింద పడిపోయాడు, డామని పడిపోయాడు, వెన్నుపోస్ విరిగిపోయింది పాపం. అయితే బొత్తిగా నూతన ప్రసాద్ కాకుండా ఈయన గారు పాపం గంధర్వపతి కనుక మహిమ కలిగిన వాడు కొంత ఎంతో కొంత కనుక అతి కష్టం మీద లేచి నిలబడి భార్యలారా ఏమిటిది అన్నాడు. ఏమో విమానం నడపడం చేత కాదేమో, నీకు అనుకున్న నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవడిచ్చాడు అని భార్యలు అడిగారు. వాళ్ళు ఓపిక తెచ్చుకొని నా డ్రైవింగ్లో లోపం లేదు, మరి ఎందుకు పడిపోయింది విమానం అని మంత్రోచ్చారణ చేద్దామంటే మంత్రాలు గుర్తుకు రావడంలా, మంత్రాలు లేవు తంత్రాలు లేవు అన్నీ పోయాయి. ఉత్త శుద్ధ సామాన్యుడు అయిపోయాడు పాపం. ఏడవడం మొదలు పెట్టారట ఆయన, ఆయన భార్యలు అందరూ ఏడుస్తున్నారు. ఆ విమానం కాస్త కదలడదు, ఏమిటో తెలియదు, శోభ పోయింది. అంత పూర్వం మంచి బంగారంలాగా తలతళలాడిపోయేటటువంటి ఆ విమానం ఇరపుమొక్కలాగా అయిపోయింది. ఇలాగా చాలా అతిహీనత్వం వచ్చి పడిపోయింది. ఏడుస్తూ ఏం చేద్దామా అని వెతికితే ఎవడూ కనపడ్డది ఎడారి. గంధర్వులకు ఆకలి ఉండదు మామూలుగా, ఇప్పుడు ప్రస్తుతం ఆకలేసి ఇంత పూర్వం దాకా విమానంలో ఆకలి ఉండదు ఉదాహరణ ఉండదని ఒకళ్ళు చూసి పాడుకున్నారు ఈ గంధర్వుడు ఆయన భార్యలు. ఇప్పుడు ఆకలి బాబోయ్ అన్నం రామచంద్ర అని వాళ్ళకు కూడా ఆకలి తెలిసిందట కర్మయోగం అంటే. అలా ఏడుస్తూ ఉండగా ఇంతలో వాలఖిల్యుడు అని ఒక మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన చూడగానే వెంటనే ఈ గంధర్వుడు కాళ్ళు గుచ్చుకుని, అయ్యా అసలు నేను ఎవరినో నా పేరు కూడా తెలియట్లేదు కానీ ఆకలి వేస్తుంది, ఈ విమానంలో ఎగిరినట్టు గుర్తు, మరి ఏం జరిగిందో, అసలు మేము ఏమైపోయామో తెలియదు, కింద పడిపోయి పతనం అయిపోయాం, డొక్కలు ఎండిపోయి ఏడుస్తున్నాం, చూడండి బక్క చిక్కిపోయాం అని బాధపడ్డారట. ఆకలికి తిండి దొరకడం లేదు, నీళ్లు లేవు, ఇక్కడ ఎడారిలో పడ్డాం అనగా అప్పుడు ఆ వాలఖిల్య మహర్షి ఇలా అన్నట్ట, నాయన సవాలఖిల్య వచనాదస్తింజదాయ విస్మిత ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం స్నాత్యామస్వమన్వగా. అబ్బాయి ఆయన చచ్చిపోయాను ఆయన చూడు ఒకసారి, ఆయన చచ్చిపోయాడా అన్నారు. అంతవరకు ఆయన చచ్చిపోయినట్టు తెలియట్లేదు వీళ్ళకి, ఎందుకంటే ఆయన దజ్జగలో కూర్చున్నట్టే ఉన్నాడు, జీవకళతో ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే నిజమే, నాడీ లేదు, ముక్కు లేదు, ఏమీ లేవు, అలా మనిషి మాత్రం అలా ఉన్నాడు. సమాధి స్థితిని పొందాడు ఆయన. అప్పుడు ఆ గంధర్వుడు, ఎవరైనా ఇతడు కౌశికుడు అని పేరు కలిగిన ఒక మహాయోగి, నారాయణ కవచాన్ని 108 పర్యాయములు కదలకుండా జపం చేశాడు. ఆ మహాశక్తి వల్ల ఆ పుణ్యాత్ముడికి ప్రాణం పోయింది, వైకుంఠానికి పోయి విష్ణులోకంలో ముక్తిని పొందాడు. మరి అంతటి శక్తివంతుడి శవం మించి నువ్వు ఎగిరావు, అది రహస్యం. శవం మించి దాటి వెళ్ళిపోతే మామూలు శవం అది. నారాయణ కవచం పఠనం చేసి వైకుంఠం అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళిన వాని శరీరం, ఆ శరీరం మించి దాటడం వల్ల నీ మహాశక్తి ధ్వంసం అయిపోయి నేల మీద పడిపోయావు. అయ్యా నాకేం తెలుసండి, మరి ఆకాశంలో ఏదో విమానంలో చక్కగా ఎగిరాం, విహారం చేశాం, ఈ కింద ఈయన ఎవరు ఉంటాడని నేను కలగంటానా, ఇక నా బతికింతేనా ఆకలి దాహంతో నా భార్యాపిల్లలతో ఇక్కడ పడి ఉండవలసిందేన. అలా బాధపడకు నాయనా, దీనికి ఒకటే మార్గం, ఈ చచ్చిపోయిన ఆయన శరీరాన్ని మోసుకుపో. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్. ఒక ప్రేతం ఏదైనా ఉందనుకోండి, దిక్కు లేకుండా చచ్చిపోయాడు అనుకుందాం, ఎవడైనా దిక్కు లేకుండా చచ్చిపోతే అటువంటి వాడి శవానికి దహన సంస్కారాదులు చేస్తే కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది. దిక్కున్న పర్వాలా, శవ సంస్కారానికి మాత్రం సహాయం చేసిన వాడికి అంత ఎంత పుణ్యం కాదు. మన వాళ్ళు శవాన్ని చూస్తుంటారా, ఇంటికి వెళ్ళరు పొరపాటున, అది వాడు తన పుణ్యం అంతా పోగొట్టుకుంటాడట. ఎవడు ఎక్కడైనా సరే ప్రేతం కనబడితే యథాశక్తి సాయం చేస్తాడో అటువంటి వాడు చాలా అదృష్టవంతుడు. అయితే ఆచితూ సాయం చేయాలి. ఆ సాయం చేసేవాడు పిచ్చి పిచ్చి సాయాలు మాత్రం చేయకూడదు. పాపం ఒక ఆయన చదువుకున్నాడు బాగా, వాళ్ళు గురువు గారు పాఠం చెప్పాట, ఏమని, అనాథ ప్రేత సంస్కారేడు కోటి యజ్ఞ ఫలం లభేత్. శవం ఏదైనా దిక్కు లేకపోతే దానికి సంస్కారం చేస్తే నీకు యజ్ఞ ఫలం, కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది అని చెప్పాట. సరే ఆ శిష్యుడు ఒకడు అది విని బయలుదేరి వెడుతున్నట్ట. దారిలో గాడిద చచ్చిపడింది. ఆ గురువుగారు చెప్పారుగా, అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలంలో వేస్తే ఈ గాడిద పాపం దిక్కు లేని శవం ఎక్కడ పడిపోయింది, దీని కనుక తగలబెట్టే సంస్కారం చేస్తే ఎంత పుణ్యమో అనుకున్నాడు పాపం. పాపం మనవాడు ఈ గాడిదను మోసుకుంటూ బయలుదేరాడు. గాడిదని ఏం మోస్తాడు, గాడిద మనిషిని పోయాలి. కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి బరువు ఎక్కిపోయింది గాడిద శవం. ఈ మొయ్యలేక వెంటనే అనుకున్నట్ట, సర్వాణ్యంగాని శిరప్రధానం, శరీరంలో తలకై తల గొప్పది అన్నిటికంటే. ఒక్క తలకై నరికేసి పట్టుకెళ్ళి తగలబెట్టేస్తే మొత్తం గాడిదని తగలబెట్టిన పుణ్యం వస్తుంది కదా అనుకుని పాపం ఈ పిచ్చాడు ఆ గాడిదని నరికేసి తలకాయ పట్టుకు బయలుదేరాట. కొంత దూరం వెళ్ళాక ఈ గాడిద బరువు ఎక్కువైపోయింది, తలకాయ కూడా, తల కూడా మొయ్యలేక మళ్ళీ అనుకున్నట్ట, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అన్నిట్లోకి కళ్ళు ముఖ్యం కదా, కళ్ళు ఒకటి పట్టుకెళ్ళి తగలబెట్టినా పుణ్యమే అనుకుని ఈ కళ్ళు పీకేసి పట్టు బయలుదేరాట. ఇది కుమాలి వాడు. ఇంతలో ఎదురుగుండా మహారాజు గారు ఒకరు అడవికి వేటకు వస్తూ కనపడ్డాడు. నా విష్ణు పృథివీపతి, విష్ణు మహారాజు అంటే రాజు అంటే ఎవడు, విష్ణు స్వరూపుడు, విష్ణువు కానివాడు రాజు కాలేడు, కాబట్టి ఏదో ఒకటి రాజుగారికి ఇచ్చేది దానమని ఈ చేతిలో ఉండే గాడిద గుడ్డ ఆయన చేతిలో పెట్టాట. మన చేతిలో ఉండే ఐశ్వర్యములన్నీ రాజుగారి అన్నారట ఎవరో ఈయనతోటి. ఐశ్వర్యం అంటే ఈ గాడిద గుడ్ల, ఈ రెండు గుడ్లు తీసుకెళ్లి కన్ను గుడ్లు ఆ చేతిలో పెట్టాట. రాజుగారి గొళ్ళు మండిపోయి వీడికి 108 కొరడ దగ్గర కొట్టి బయటికి జరిమేంటారు అన్నట్ట, చావుగొట్టి పారేశారు. ఇదేంటి, ఉపకారానికి అడితే అపకారం వచ్చింది, చావు దెబ్బలు తిన్నాను అనుకున్నట్టు వాడు. ఎందుకు దెబ్బలు తిన్నాడు ఇప్పటికీ వాడికి అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే ఆయనకి చెప్పండి దొరికితే. ఎందుకు చెబుతున్నానంటే, అనాథ ప్రేత సంస్కారానికి కోటి ఇచ్చే ఫలితం వస్తుంది బానే ఉంది, కానీ కొడుకులు 10 ఉండి మోసుకెడుతూ ఉంటే నేను వస్తాను ఏం వస్తానని కావాలని వెళ్ళి వాళ్ళని తెలివేసి అనుకుంటూ వాడు తంతారు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఈ వ్యవహారం. ఇతడు మాత్రం ఏం చెప్పాడు, ఆయన మహా తపస్సమాధి చెందాడు, యోగాన్ని పొందాడు, శ్రీ మహావిష్ణువు యొక్క లోకానికి పోయాడు, ఆయనకి ఎవరు నాన్న వాళ్ళు లేరు, ఈ శవాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళు, తీసుకెళ్ళి ఆ అస్థికలన్నీ కూడా సరస్వతీ నదిలో కలిపేయి, అలా కలిపితే నీకు మళ్ళీ శక్తి వస్తుంది, గంధర్వుడు అవుతావు, నీ విమానం కాస్త కూలిపోయినటువంటి ఆ జట్లో ఉండే లోపాలన్నీ సరైపోతాయి, దానికి మళ్ళీ బంగారపు కాంతి వస్తుంది, నీ మహిమలు నీకు వస్తాయి, నీ భార్యలందరూ చింకిగొడ్డలతో ఉన్నారు కదా పాపం, వాళ్ళందరూ మళ్ళీ పట్టు వస్త్రాలు ధరించి అందంగా తయారవుతారు అనగానే మనవాడు, అయ్యి బాబు ఎంతకంటే కావలసింది ఏముంది అని వెళ్ళి ఆ మహాపురుషోత్తముడి దగ్గరికి వెళ్ళి గబుక్కలో పట్టుకోబోయాడు. ఆ శరీరంలోంచి అగ్నిజ్వాలలు వచ్చేసేట మీదకి, రామరామ ఈ శవాన్ని మోసుకెళ్ళి సరస్వతిలో కలుపుతుంటే అగ్నిజాలలు వస్తున్నాయి ఏమిటి అని మళ్ళీ అనుమానం వచ్చి మహర్షి వెళ్ళిపోతున్నాడు. ఏమంటాయి మహర్షి గారు అన్నట్టు, ఏమిటి దీన్ని ముట్టుకోబోతుంటే అగ్నిజాలలు వస్తున్నాయండి అన్నట్టు. అవునయ్యా, ఎవడు పడితే వాడు ముట్టుకుంటే అది అగ్నిజాలలు వస్తాయి, దాన్ని ముట్టుకోవాలంటే ఒక్కటే మంత్రం, 3 చుట్టూ ప్రదక్షిణం చేసి నీ పవిత్ర శరీరాన్ని ముట్టుకునే భాగ్యం నాకు కలగజెయ్యి అని ప్రార్థించాలి వినయంగా అనగానే, చుట్టూతో 3 ప్రదక్షిణం చేసి ఓ నమస్కారం చేయగానే ఆ శరీరం చేతిలోకి వచ్చేసింది. ఎంత చేరిగ్గా ఉందో తెలిసిన, ఈ తుండుగుడ్డ పట్టుకున్నంత తేలిగ్గా చేతిలో పట్టేసుకున్నట్ట ఆ శరీరాన్ని పట్టుకుని జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోయి
పూర్వవాహిని అయిన సరస్వతి నదిలో ఈ శరీరాన్ని కలిపేశాడు. తర్వాత స్నానం చేయాలి, ఇప్పుడు కూడా అస్థికలు కలిపాకను శవదహనం చేశాక. అందువల్ల ఆ శవాన్ని అందులో కలపగానే శుభ్రంగా స్నానం చేశాడు. టక్కున బ్రహ్మాండమైన తేజస్సు వచ్చేసింది, ఇంత పూర్వం కంటే గొప్ప శరీరం వచ్చింది, కిరీటం వచ్చేసింది, కొండలాలు వచ్చేసాయి. ఎక్కించిన తర్వాత మళ్ళీ విమానం మహావేగంగా వెళ్ళింది. ఆ అస్థికలని అందులో కలిపి మహాశక్తి పొందేట. ఎంతో పూర్వం ఉండే శక్తులు రెట్టింపయ్యాయిట గంధర్వుడికి. యయుదం శృణుయాత్ కాలే యోధారయతి చాదృతః తం నమస్యంతి భూతాన్య ముచ్యతే సర్వతో భయాత్. ఓ మైత్రేయ, భయం వచ్చిందంటే ఏ రకంగా అయినా సరే జీవితంలో ఎప్పుడు ఒకప్పుడు భయం లేకుండా ఎవడన్నా ఉంటాడో, ఆ భయం వచ్చినప్పుడు ఈ నారాయణ కవచాన్ని శ్రవణం చేస్తే, శ్రద్ధతో దీనిని ధరిస్తే వాడు సర్వలోక పూజ్యుడవుతాడు, అన్ని భయాల నుంచి తక్షణం విముక్తుడవుతాడు వాడు. ఇంద్రుడు ఈ ఆ విశ్వరూపుడి వల్ల ఈ విద్యని పొందాడు. ఆ రాక్షసులందరినీ తరిమి కొట్టేశాడు, ముల్లోకాల సంపద మళ్ళీ పొందాడు. గురువైన బృహస్పతి తనని విడిచిపెట్టినందువల్ల రాక్షసుల వల్ల భయం పొందిన ఇంద్రుడు మళ్ళీ విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకొని ఆ గురువు వల్ల చక్కగా ఈ విద్యను పొంది నారాయణ కవచాన్ని యథాప్రకారంగా ఐశ్వర్యాన్ని ముల్లోకాల యొక్క రాజ్యాన్ని పొందాడు. ఈ పొందిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ దేవతల యొక్క పురోహితుడు, కొత్త పురోహితుడు ఈ విశ్వరూపుడు ఉన్నాడే, ఇతడు చాలా గొప్పవాడు గారు బ్రహ్మదేవుడు చెప్పాడు అతల్లో చిన్ని చిన్ని లోపాలు ఉంటాయని. ఆ లోపం ఏంటంటే ఆయనకు మూడు తలకాయలట విశ్వరూపుడికి. ఒక తలకాయకి సోమపీఠము అని పేరు, దాని ద్వారా యజ్ఞములో వేసే సోమరసాన్ని పానం చేస్తాడు. సోమలత అని ఒక తీగ ఉంటుంది, ఆ లతని పిండితే వచ్చే ఆ రసానికి, ఔషధీ రసానికి సోమరసము అని పేరు. యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞాని యజమాని, ఆ ఋత్తిక్కులు వాళ్ళు మంత్రాలతో దానిని తీర్థంగా తీసుకుంటారు. ఆ సోమరసం చాలా ఉత్తమం దేవలోకానికి వెళ్ళడానికి మార్గం, అది మంచిదే. ఇక రెండవది సురాపీతం అంటే కళ్ళు తాగేది, దీంతో టింగు టింగు అని బుడ్డి మీద బుడ్డి వేస్తాడట పాప ఆయన. ఇదొక్కటి ఈయనకున్న బ్యాడ్. గొప్ప నారాయణ కవచం లాంటి విద్య ద్వారా లోకాలే జయించగలిగే శక్తి ఇంద్రుడికి ఇచ్చిన ఆయనకి చంద్రుడిలో వత్సలాగా అయింది. అయితే మహాత్ములవి ఏం చెయ్యవు, అసలు ఆయనకి మద్యపానం ఎంతో, సీసం తాగడం కూడా అంతే. ఆయన తాగారు కదానని ఏమండి మేము కూడా సోమపానానంతరం లేకపోతే నారాయణ కవచ అనంతరం కొంచెం అని అంటే మనకు లేదా హక్కు, అది ఆయనకి. ఆయన ఆకాశంలో ఎగురుతాడు, మన ఆకాశంలో ఎక్కడ ఎగురుతాం, నేల మీదే నడవలేము. ఈ మూడవ తలకాయ ఉంది ఆయనకి, అది అన్నాదము, దాని ద్వారా అన్నం తింటాట. ఈ విధంగా మూడు తలలలో ఒక దాని ద్వారా యజ్ఞ సోమరసం, మధ్యలో దాని ద్వారా మద్యపానం, మూడవ దాని ద్వారా ఫుడ్ ఆహారం భోజనం చేస్తాడు. ఈ విధంగా మూడు తలకాయలతో మూడు పనులు చేస్తాడు ఆయన. మూడు తలకాయలు ఉన్నాయి, మనకు ఒక్కటే తలకాయ, అందువల్లే మనం కేవలం అన్నం మాత్రమే తినాలి. సవై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః అదదద్యస్య పితరో దేవా సప్రశ్రియం నృప. ఓ మైత్రేయ మహర్షి, దేవతలు విశ్వరూపునికి పితృపురుషులు, విశ్వరూపుడు ప్రత్యక్షంగా వినయంతో అందుకని వాళ్ళను ఉద్దేశించి ఇంద్రాయ యదం, యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో నెయ్యి వేస్తాం కదా, ఆ యజ్ఞంలో హవ్యం విరేల్చేటప్పుట ఓం ఇంద్రాయ యదం ఇదం నమమా, అగ్నయే యదం ఇదం నమమా, ఇది నాది కాదు, ఇది ఇంద్రుడి కోసం, ఇది అగ్ని కోసం అని మంత్రోచ్చారణ పెద్ద పెట్టును ఉచ్చరించి వాళ్ళకి ఈ హవ్యాన్ని ఇచ్చేవాట. వాళ్ళు వచ్చి ఇంద్రాయ అనగానే ఇంద్రుడు వచ్చి పట్టుకున్నాడు, అగ్నిని పిలిస్తే అగ్ని వచ్చి పట్టుకెళ్ళేవాడు, యముడిని పిలిస్తే యముడు వచ్చేవాడు, ఇలా ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళేవారు. కానీ దేవతలకేమో పెద్ద గొంతుకు దూర ఇచ్చేస్తున్నాడు ఆయన. తల్లి చెప్పేగా రాక్షస స్త్రీ, ఈ పక్షపాతం పోదు, అసలు సహజం కాట, నాకు తెలియదు ట ఇది. ఏమన్నారు మహానుభావుడు వేమన గారు అంటే, ఆలివంక వారు ఆత్మబంధువులైరి. భార్య వైపు వాళ్ళు సహజంగా ఆత్మబంధువులట. ఈ భార్య ఆ ఆనందం వేరు. అందువల్ల అత్తగారన్నా మామగారన్నా భావమరుదులు కానీ తోడల్లుళ్ళు కానీ మరదళ్ళు కానీ వస్తే వీడికి ఎంత పూజ్యభావమో. ఎందుకని భార్య వైపు వాళ్ళు కనుక. ఈ భార్య వైపు వాళ్ళు ఆత్మబంధువులు ఏకంగా. ఇంకా తల్లి వంక వారు తగిన వారు. తల్లి వైపు ఉండేవాళ్ళు అంటే మేనమామ వీళ్ళంతా ఉంటారు. సరే పిన్ని పిన్ని అని అంటే ఎంత ఆనందమో వీడికి. వీళ్ళు తగిన వాళ్ళట, మధ్య రకం బంధువులు. ఇంకా తండ్రి వైపు వాళ్ళు ఉంటారు, బాబయ్య పెద్ద నాన్న వాళ్ళ అబ్బాయిలు వీళ్ళంతానే. తండ్రి వంక వారు దాయాది పగవాళ్ళు. తండ్రి వైపు వాళ్ళు దాయాదులు అంటాం వాళ్ళని చూడండి కావాలని. పగవాళ్ళు వాళ్ళు, మా పెద్దనండి, మా ఇల్లంతా పరిచేసేసాడండి, మా బాబాయ్ అండి మొదలు. వీళ్ళు పాపాత్మలు అన్నమాట. ఈ విధంగా భార్య వైపు వాళ్ళు ప్రియమిత్రులు ప్రియబంధువులను, తల్లి వైపు వాళ్ళు కాస్తంత మధ్య రకం వాళ్ళును, తండ్రి వైపు వాళ్ళు విరోధులు అవుతూ ఉంటారు. ఈయన గారికి తల్లి రాక్షస స్త్రీ కాబట్టి రాక్షసులందరూ కూడా ఇష్టం కొంచెం. ఇంద్రుడికేమో ఇంద్రాయమా అనేవాడు. ఈ రాక్షసులకి రహస్యంగా టోన్ లేకుండా సీక్రెట్ అనమాట, తెలియచేసి రండి 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 తెలియకుండా అని చెప్పి రహస్యంగా వీళ్ళకి యజ్ఞం చేసి హవ్యం అని ఇచ్చేసేవాట. ఈ విధంగా మాతృప్రేమ వల్ల అసురులకు కూడా యజ్ఞంలో భాగాన్ని కలగజేసేవాడు. యజ్ఞంలో చెరుహు అని చెరువు అనే పేరుతోటి అన్నం తయారు చేస్తారు ముద్దలు. అవి ఇంద్రుడికి ఇంతంత ముద్ద పెడితే వీళ్ళకి ఇంతంత పెట్టేవారట. అదో పక్షపాతం. ఈ విధంగా రాక్షసులకు కూడా కాస్తంత భాగం చేస్తూ ఉండేవాడు. అస్తమాటు కదా, మధ్య మధ్యలో అస్తమాటు చేస్తే వాళ్ళు తిరిగిపోతారు కదా. అందుకని ఇలా జరుగుతూ ఉంటే తెలియకుండా ఉంటుందా? తద్దేవహేళనంత శధర్మ్యాలేకం సురేశరః ఆలక్ష్య తరసాభీతః తచ్చీర్షాణ్యచ్చిన దృశ. ఒకనాడు ఈ విశ్వరూపుడు దేవతలకు తెలియకుండా రహస్యంగా రాక్షసులకు యజ్ఞ భాగం ఇవ్వడం చూసేశాడు ఇంద్రుడు. అమ్మా ఎంత పనిచేస్తున్నావు మిస్టర్ గురువు, నిన్నేదో కొత్త గురువుగా పెట్టుకుంటే ఇలాంటి పనులు చేస్తున్నావా అనుకున్నాడు. యజ్ఞం గనక రాక్షసులకు ఇస్తే ఈయనకేమిటి బెంగ అంటే, యజ్ఞ భాగములు తీసుకుంటే రాక్షసులు దేవతల కంటే గొప్పవాళ్ళు అయిపోతారట. స్వతసిద్ధంగా వాడు బలవంతులు కదా, ఈ యజ్ఞ భాగం కూడా పొందారనుకోండి వాళ్ళు ఇలా అయిపోతారు. దేవతలు ఒరిజినల్గా అంత పెద్ద బలమైన వాళ్ళు గారు, యజ్ఞాల వల్లే వాళ్ళు అంత బలంగా ఉన్నారు. అందువల్ల దేవతల కంటే రాక్షసులకి తొందరగా బలం ఉన్నది, దానికి యజ్ఞ బలంతో అయితే ఇంక వాళ్ళని ఎవరు తట్టుకోలేరు. ఇది కనిపెట్టి ఇంద్రుడు ఆలోచించాడు, భవిష్యత్తులో రాక్షసులు కానీ బలవంతులు అయిపోతే మమ్మల్ని డొక్క చీరేస్తారు కాబోలు, ఇక ఇది లాభం లేదనుకున్నాడు. విశ్వరూపుడు గురువు అనే విషయం కూడా మర్చిపోయట. ఇంద్రుడిలో కూడా కొన్ని నీచ లక్షణాలు ఉన్నాయి. దుర్మార్గుడైన వాడు ఉన్నాడు, తన స్వార్థం కోరుకునేవాడు ఇంకా గురువు బంధువు మిత్రుడని చూడట, తనను రక్షించుకోవడం కోసం ఎంత పనైనా చేసేస్తాడు వాడు. అలాంటి వాళ్ళలో ఇంద్రుడు ఒకడు. అందుకని వెంటనే ఏం చేసేట, వజ్రాయుధం పుచ్చుకొచ్చేశాడు. ఒరే విశ్వరూపుడా ఇంత పని చేస్తావా అని చెప్పి ఏమరిపోతున్న విశ్వరూపుడు జపం చేసుకుంటూ ఉండగా ఈ వజ్రాయుధం పుచ్చుకుని మెడ మీద పెళ్ళను కొట్టాడు. ఆయన డామ్మని పడిపోయాడు, ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు అంతే. మరి కిక్కురు మనకుండా మాటలాంటి వజ్రాయుధం అది. పడిపోగానే చచ్చిన వాడు చచ్చినట్టున్నాడా, ముఖంలో కాంతి కనపడుతోందట. ఇంద్రుడికి భయం వేసింది, వీడు ఏంట్రా వజ్రంతో కొట్టాను, చచ్చిపోయాడో తెలియదు బతికాడో తెలియదు, ముఖంలో కాంతి ఉన్నది అని మళ్ళీ వజ్రం పెట్టి టపా 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 కొట్టడం మొదలెట్టాడు మెడ దగ్గర. కానీ తలకాయ తెగడంలా, ఓహోహో వీడు వజ్రంతో తలకాయ తెగేటట్లేదు, ఈ తలకాయకి ఏమన్నా ఇనప కవచం తొడిగాడా అని చూస్తే ఏం లేదు, మామూలుగానే ఉంది, తల తెగడం లేదు. అప్పుడు ఆలోచించాడు, ఈ వజ్రాయుధం దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నుపూస అంచేత ఈ ఎముక వల్ల చావడు కాబోలు అని పక్కనే ఒక వడ్రంగ్ వాడు కనపడ్డాడు. మిస్టర్ వడ్రాంగ్ ఇలా రా అన్నట్టు ఆయన వచ్చాడు. ఈ గొడ్డలు పుచ్చుకుని ఈ యొక్క తలకాయలు మూడు నరికి అన్నాడు. అన్న చచ్చిపోయిన వాడు తలకాయలు నరకమంటావు, అది మహాదోషం, నేను చెయ్యనుగా అన్నాడు. ఆయన చెయ్యి బాబు, నీకంటే రాజ్యం వస్తుందనే ఆకాంక్ష, రాక్షసుల వల్ల భయం, వీడి మీద ద్వేషం, నరికావు, నాకేమిటి స్వార్థం లేదు కాబట్టి నాకేమి అన్నట్టు. నాకేమి అనగానే అర్థం ఇది, ఓహో నీకు ఇది అన్నమాట లంచం. లంచాలు సృష్టిలో ఆనాడు కూడా ఉన్నాయి, కాకపోతే తేడా ఉంది అంతే. నీకు లంచం కావాలి, లంచం ఇస్తేగా నరకం అన్నమాట. ఓ పని చెయ్యి, ఇక మీదట వాస్తు పూజ జరిగినప్పుడు నీ దగ్గర ఉండేటటువంటి ఈ తాపీని మేము పూజించి నీకు కూడా దక్షిణ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తాను. నేను వాస్తువుకు అధిపతిని, వాస్తుకు అధిపతి ఇంద్రుడు, వాస్తోష్పతి అని పేరు ఆయన. నేను ఎప్పుడు వాస్తు పూజ జరిగినా తొలి తాంబూలం నీకు ఇప్పిస్తాను, అలాగే ఇంటికి తలుపు పెట్టగానే మొట్టమొదటి తాంబూలం నీకు ఇప్పిస్తాను అనగానే వెంటనే ఆశపడిపోయాడు. ఆ గొడ్డలు బాగా ఇలా ఇలా మడత పెట్టి ఆ తలకాయలు మూడు నరికేశాడు. అప్పుడు ఒక చమత్కారం జరిగిందట. సోమపీతస్తు యత్తస్య శిర ఆసీత్ కపింజలః కలవెంక సురాపీతమన్నాదం యత్సతి తిరిహి. ఈ సోమపానం చేసే తలకాయలోంచి చేతక పక్షులు వచ్చాయట. చేతకాలంటే వానకారు కోయలలు అంటారు. ఆకాశంలో స్వాతి వాన పడినప్పుడు నోరు తెరిచి నీళ్లు నోట్లో పడేలా చేస్తాయి, అదే వాటి ఆహారం. తమ్మిలూరు డ్రైనేజీ నీళ్లు తాగవవి, వాటికి చేతక పక్షులు అంటారు. ఇంకా మద్యపానం చేసే మధ్యలో తొలకైంది కదా, అందులోంచి కలవెంకములు అంటే పిచ్చుకలు పుట్టాయి, అప్పుడే పిచ్చుకలు పుట్టాయి, అంతపూర్వం పాపం పిచ్చుకలు లేవు. ఇక మూడవది అన్నం తినే తలకాయని చెప్పాను కదా, దాంట్లోంచి తిత్తిరి పక్షులు పుట్టాయి. ఈ తిత్తిరి పక్షులు మనుషులు వాంతి చేసుకుంటే అది ఆహారంగా స్వీకరిస్తారు, అదో దరిద్రం. ఈ తిత్తిరి పక్షులు పుట్టాయి. ఈ విధంగా మూడు రకాల పక్షులు పుట్టాయిట. బ్రహ్మహత్యామంజలిన జగ్రాహయదపీశ్వర సంవత్సరాంతే తదగం భూతానాం సవిశుద్ధయే భూమ్యం బుద్ధ్రుమయోషిధ్యశ్చతుర్థ వ్యభజద్ధరిహి. ఆ దేవరాజు ఇంద్రుడు విశ్వరూపుణ్ణి ఇలా చంపించేసి తలకాయ నరికించేసి ఆ వడ్రంకికి వరమిచ్చి వెంటనే ఆకాశానికి ఎగిరిపోయి తన లోకానికి వెళ్ళాట. అక్కడ సింహాసనం దగ్గర నల్లగా ఒక రూపం కూర్చున్నదిట. దా 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 పట్టుకుంటానని. బాబాయ్ పట్టుకుంటుంది ఏమిటిది అంటే, మాటల గురువు గారిని చంపాడు, బ్రహ్మహత్య గురుహత్య, ఆ పాపం ఓ నల్లగా స్త్రీ రూపంలో ఉన్నది. ఈయన వెళ్ళి వెళ్ళడంతో డామ్మని పట్టేసింది, క్యాచ్ అని పట్టేసింది పాపం. ఈ కపిల్ దేవు వీళ్ళెవరూ కూడా పట్టలేనంత బాగా వాడిని క్యాచ్ చేసేసింది. ఈ విధంగా పట్టేసుకోగానే చస్తాడా, ఒళ్ళంతా కాంతి పోయింది, నల్లగా మాడిపోయాడు ఇంద్రుడు, బొగ్గైపోయాడు, తళతళలాడే కాంతి నశించి హీనమైపోయింది. సంవత్సర కాలం ఆ రోగాన్ని ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని అనుభవించాట పాపం. ఆఫ్టర్ వన్ ఇయర్ ఏం చెయ్యాలని ఆలోచించగా అగస్త్య మహర్షి అన్నాడు కదా, నాయన నీ పాపాన్ని ముక్కలు చేసేయి, పంచిపెట్టేయి అనగా వెంటనే ఈ బ్రహ్మహత్యా పాపాన్ని బయటికి తీసి ఓ బ్రహ్మహత్యా పాపమా, ఎవరో ఒకళ్ళు పట్టుకోవాళ్ళు, ఒక్కళ్ళు భరించలేరు నిన్ను, నేనిప్పుడు నిన్ను భరిస్తూ ఉంటే స్వర్గాన్ని పాలించలేను కాబట్టి నిన్ను భాగములు చేస్తున్నాను అని బ్రహ్మహత్యా పాపాన్ని ఏం చేసేట, కొంత భాగం భూమికి పంచిపెట్టాడు, కొంత భాగం జలములకు పంచిపెట్టాడు, కొంత భాగం చెట్లకు పంచిపెట్టాడు, కొంత భాగం పాపం స్త్రీలకు పంచిపెట్టేశాడు. ఈ విధంగా నాలుగు భాగాలు నలుగురికి పంచిపెట్టాడు. ఎలాగా ఈ పాపాన్ని అవి అనుభవిస్తున్నాయంటే మరి ఎల్లవేళలు అనుభవించలేం కదా, అందుకని భూమి స్త్రీ ఎంజగ్రాహ కాతపూతవరేణవై ఈరిణం బ్రహ్మహత్యాయాం రూపం భూమౌ ప్రతుశ్యతే. భూదేవి అన్నదట, అయ్యా నీవు నాకు పాపాన్ని పంచిపెట్టావు, ఈ పాపం నేను అనుభవిస్తే ఏమవుతాను, భూమి మీద అంతకు పూర్వం ఎడారు లేవు, ఓషర క్షేత్రములు లేవు. ఓషర క్షేత్రం అంటే చవిటి నేల, పంటలు పండని నేలగా మారుతా కొన్ని చోట్ల. ఈ పాపంలో కొంత భాగం నేను స్వీకరించి నా భూమి మీద కొంత ప్రదేశాన్ని ఎవరికి పంటలు పండడానికి ఉపయోగం కాని చవిటి నేలగా మారిపోతాను. ఆ తవిటి నేలగా మారిపోవడం వల్ల నేను దుఃఖాన్ని అనుభవిస్తాను. కాబట్టి నాకు ఒక చిన్న వరం ఇయ్యి అనగా ఏం కావాలో కోరుకున్నాడు ఇంద్రుడు. కొన్ని కొన్ని గుంటలు ఉంటాయి భూమి మీద, వర్షం కురిసినప్పుడు ఈ గుంటలు వాటంతటవే ఆ నీటి వల్ల బురద వచ్చి చేరి పూడుకొని సమతలమవుగాక. అలా వరమిస్తే నేను ఈ చవిటి నేలల్ని కొన్ని చోట్ల భరిస్తా అనగానే ఆయన అలాగే వరం ఇచ్చాడు. అందుకే వర్షం కురిసినప్పుడు మిర్రు పల్లాలు ఏకమైపోతాయి. ఆ తర్వాత పాపం ఆ పాపాన్ని భూమి సేకరించింది. కొన్ని చోట్ల ఎడారులు వచ్చాయి, కొన్ని చోట్ల చవిటి నేలలు పంటలు పండన నేలలు వచ్చాయి. నెక్స్ట్ వృక్షములకు కొంత భాగం ఇచ్చాడు. అప్పుడు ఆ వృక్షాల్లో ఆ పాపం జిగురు రూపంలో బయటకు వస్తుంది. ఎప్పటికి కూడా జిగురు ఉన్నదే, అది ఆ బ్రహ్మహత్య పాపమే. మనం ఉపయోగించుకుంటే మనకేం ప్రమాదం లేదు. మీరు ఎప్పటినైనా జిగురు ముట్టుకుంటే బాబా ఈ బ్రహ్మహత్య పాపం ఇందుడు అని భయపడక్కర్లా. అది చెట్టుకి మాత్రమే బాధ, మనకి కాదు. ఆ చెట్లకి ఏం చేశాడు ఆయన, మీరు ఈ జిగురు రూపంలో బ్రహ్మహత్య పాపాన్ని ఎప్పటికప్పుడు అనుభవిస్తారు కనుక మిమ్మల్ని కొమ్మలు నరికినా మీరు మాత్రం చావకుండా మళ్ళీ ఉద్దురుగాక. వేళ్ళు నరికి వేస్తే తప్ప మొక్కని పైన మోడు నరికినా మీరు బతికి బట్టగొట్టుదురుగాక అని అన్నాడు. అందుకని జిగురు మాత్రం నోట్లో పెట్టుకోరు. చాలామంది గమ్ము నోట్లో పెట్టుకుంటారు, అది బ్రహ్మహత్య పాపం. చేత్తో ముట్టుకుని కడుక్కోవడం వరకే కానీ నోట జిగురు పెట్టుకుంటే ఆ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యలో మనం కూడా కొంత షేర్ అయిపుచ్చుకున్నట్టే. ఇక మూడవది ఎవరు పొందారు అంటే గల స్త్రీలకు ఇచ్చాడు పాపం. స్త్రీలు దీనిని ఎలా సేకరిస్తున్నారు అంటే ప్రతి నెల ఈ ఋతుక్రమం అనే పేరుతో రజో రూపంతో దానిని విడిచిపెడుతున్నారు. అందుకనే ఆ బహిష్టు కాలంలో మూడు రోజుల పాటు స్త్రీలను తాకరాదు. తాకితే వాళ్ళకేం పాపం ఉండదు, వాళ్ళు సేకరించి విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళని తాకిన వాడు ఆ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్య పాపమును సేకరించని అడుగుతాడు. పొరపాటును ముట్టేసుకుంటే తెలియక వాడు స్నానం చేస్తే పాపం నుంచి ప్రక్షాళనం, తలకి చేస్తే తెలిసి ఉండి కూడా వారిని ముట్టుకున్నవాడు, వారు వండిన భోజనం చేసిన వాడు ఆ బ్రహ్మహత్య పాతకంలో కొంత భాగమును పొందుతాడు అని నేను మాత్రం చెప్పలేదు. దీనిని 100 రూపాయలు వేదవ్యాస మహర్షి చెప్పాడు. తేడా పాడవస్తే మీరు ఆయన పుచ్చుకోండి కనపడితే. వాళ్ళకి అందుకని చెప్పి ఏం చేశాడు ఆయన భగవంతుడు, ఈ 3 రోజుల దోషం అయ్యాక స్నానానంతరం దివ్య తేజస్సు ఆరోగ్యము మరింత పెరిగేటట్టు పెట్టాడు. ఇక 4వది నీటిని సేకరించాయి. నీటికి ఇచ్చాడు పాపంలో కొంత భాగాన్ని. ఆ నీరు వరదలు వచ్చేటప్పుడు బుడగలు మురికి తర్వాత ఈ నురుగు ఈ రూపంలో ఈ పాపాన్ని సేకరించాయి. అందువల్లే వరదలు వస్తున్నప్పుడు అందులో నీళ్లలో స్నానం చేయటం దోషం. నురుగు ఉన్న నీరు బురద ఉన్న నీరు బుడగలున్న నీరు తాగకుండా వడగట్టుకునే సేకరించాలి. ఒకవేళ అవి తాగేస్తే ఆ దోషము పొందుతాం, ఎలాగో కడుపులో అనారోగ్యం చేరి బ్యాక్టీరియా డాక్టర్ గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తగలేస్తాం. ఈ రకంగా అన్ని రకాలుగాను క్షవరం. అందువల్ల ఆ కాలంలో చేయకూడదు. ఈ వరద అయిన వెంటనే ఈ నీరు పరమ పవిత్రమై మళ్ళీ ప్రజలను పాపముల నుంచి క్షయం చేసేటటువంటి వరం ఇంద్రుడు ప్రసాదించాడు. ఈ విధంగా 4కి పంచిపెట్టి ఆయన పవిత్రుడయ్యాడు. పాపం లోకుగా దొరికారు, వీళ్ళకి పంచిపెట్టేశాడు, చేతులు తులిపేసుకున్నాడు ఆయన. అయితేనే పంచిపెట్టేసిన కారణం చేత ఇతరులకి తోసేసామండి అయిపోయింది పాపం అంటే కుదురుతుందా? మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, దొంగ నోట్లు పుచ్చుకుంటూ వస్తూ దారిలో మంచివాడు ఎవడన్నా ఇలాంటి వాడు కనపడితే వీడికి అంటగట్టేస్తారు చేతికి. పోలీసులు దొరుకు వస్తున్నప్పుడు పోలీసులు వచ్చి వీడిని పట్టుకుంటారు, అసలాడు పారిపోతూ ఉంటాడు. ఇంద్రుడు అలాంటి వాడు అన్నమాట. పంచిపెట్టిన పాపం వల్ల తర్వాత మళ్ళీ పెద్ద ఇబ్బంది పొందేట. ఏమిటా ఇబ్బంది? హతపుత్ర స్తతస్త్వష్ట జుహోవేంద్రాయ శత్రువే ఇంద్రశత్రో వివర్ధస్స మాచిరం జగి విద్విషం. తన కుమారుడు పరమ పండితుడు జ్ఞాని నారాయణ కవచాన్ని ఇంద్రుడికి కూడా ఇచ్చినటువంటి ఉత్తముడు ఆ విశ్వరూపుడు ఇంద్రుడి వల్ల చచ్చిపోయాడని త్వష్ట ప్రజాపతికి తెలిసింది. ఓరి దుర్మార్గుడా, ఇంద్రుడా ఎంత పాపిష్టివాడివిరా నువ్వు, ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న నా కొడుకు దగ్గరకు వచ్చి రాక్షసుల నుంచి కాపాడు, మాకు గురువు అయ్యి మమ్మల్ని ఉద్ధరించు అని బతిమాలేవా? నీవు కోరితే కదా ఆయన నీకు మంత్రాన్ని ఉపదేశించాడు. అలా కోరి తీసుకెళ్ళి ఏదో తేడా వచ్చిందని తలనరికి చంపేస్తావా? ఈ పాపానికి నిన్ను క్షమించను, నిన్ను నాశనం చేసేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ కుమారుణ్ణి దహనం చేశాడు, ఆయన తిరోధకాలు ఇచ్చేశాడు. అప్పుడు వెళ్ళి తలార స్నానం చేసి లేచి హుమ్ అని విజృంభించి యజ్ఞం చేశాడు. ఇదేమిటండి యజ్ఞం ఏంటంటే, ఆ బ్రహ్మచారి తపోదీక్షాపురుడైన కొడుకు తెచ్చిపోవడం వల్ల ఆయనకి మహిళ రాదట. మామూలు వాళ్ళకైతే ఇబ్బంది మహిళ, ఈయనకి మహిళ ఏమిటి? ఏమీ లేదు. వెళ్ళి యజ్ఞం మొదలు పెట్టాడు. యజ్ఞంలో మంత్రం చదివాట. ఆ రోజుల్లో కోపం వస్తే యజ్ఞం చేసి ఆ మంత్రాల ద్వారా దెయ్యాల్ని భూతాల్ని సృష్టించేవారు. వాళ్ళకి ఆ శక్తి ఉండేది. ఇప్పుడు మనం అలా సృష్టి చేయలేము, మనకు ఆ శక్తి లేదు. అదే ఉంటే మీకు అందరికీ ఇంత తేడా వచ్చిందనుకోండి, పద్మాకర్ గారిని మింగేయాలని చెప్పేసి మంత్రాలు చదివేస్తారు. అందుకనే భగవంతుడు కూడా మనకు అలా ఇవ్వకుండా చేసేసాడు. కోరి తీసుకెళ్ళి ఏదో తేడా వచ్చిందని తలనరికి చంపేస్తావా? ఈ పాపానికి నిన్ను క్షమించను, నిన్ను నాశనం చేసేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ కుమారుణ్ణి దహనం చేశాడు, ఆయన తిరోధకాలు ఇచ్చేశాడు. అప్పుడు వెళ్ళి తలార స్నానం చేసి లేచి హుమ్ అని విజృంభించి యజ్ఞం చేశాడు. ఇదేమిటండి యజ్ఞం ఏంటంటే, ఆ బ్రహ్మచారి తపోదీక్షాపురుడైన కొడుకు తెచ్చిపోవడం వల్ల ఆయనకి మహిళ రాదట. మామూలు వాళ్ళకైతే ఇబ్బంది మహిళ, ఈయనకి మహిళ ఏమిటి? ఏమీ లేదు. వెళ్ళి యజ్ఞం మొదలు పెట్టాడు. యజ్ఞంలో మంత్రం చదివాట. ఆ రోజుల్లో కోపం వస్తే యజ్ఞం చేసి ఆ మంత్రాల ద్వారా దెయ్యాల్ని భూతాల్ని సృష్టించేవారు. వాళ్ళకి ఆ శక్తి ఉండేది. ఇప్పుడు మనం అలా సృష్టి చేయలేము, మనకు ఆ శక్తి లేదు. అదే ఉంటే మీకు అందరికీ ఇంత తేడా వచ్చిందనుకోండి, పద్మాకర్ గారిని మింగేయాలని చెప్పేసి మంత్రాలు చదివేస్తారు. అందుకనే భగవంతుడు కూడా మనకు అలా ఇవ్వకుండా చేసేసాడు. ఈయన గారికి ఆ శక్తి ఉన్నది కనుక యజ్ఞకుండం తయారు చేశాడు. ఇంద్ర శత్రు వివర్ధస్వ, ఓ ఇంద్రుని శత్రువ పెరుగు అన్నాడు. చూడండి గొప్పతనం. ఇంద్రశత్రుడు అంటే ఇంద్రుడికి శత్రువు అయ్యేవాడు, అందులోంచి పుట్టాలి. ఇంద్రుడికి శత్రువు అయ్యేటటువంటి ఒక రాక్షసుడు ఇందులోంచి పుట్టాలి, వాడు పెరగాలి అని మంత్రోచ్చారణ చేశాట. కానీ ఆయాసం వచ్చింది, కొంచెం కోపం ఎక్కువ కదా, ద్వేషంతో చేస్తున్నాడు ఇది. ఆ ద్వేషంలో ఇంద్రశత్రువు అని కలిపితే ఇంద్రుడి యొక్క శత్రువా అని అర్థం వస్తుంది. కానీ ఈయన ఆయాసం వల్ల ఇంద్ర శత్రు వివర్ధస్వ అంటే, ఇంద్ర అంటే ఓ ఇంద్రుడా, శత్రు ఓ నా శత్రువా, వివర్ధస్వ నీవు డెవలప్గా అని అర్థం వచ్చేసిందిట. మంత్రంలో తేడా వల్ల ఇంద్రుడికి శత్రువు అయ్యేవాడు పెరగడం బదులుగా ఇంద్ర నీవే పెరుగుము. ఆయన పొరపాటున మంత్రంలో ఇంద్రుడే పెరగమన్నట్ట. ప్రతీకారంతో ఇతరులను నాశనం చేయడానికి మంత్రోచ్చారణ చేస్తే వచ్చే డేంజర్లు ఇవి. ఆయన పాపం అలా అనేసాడు. దాంతో అందులోంచి పుట్టేవాడు ఏమైపోయాడు, ఇంద్రుడి చేతిలో తెచ్చేవాడు పుట్టాడు పాపం. తాత్కాలికంగా మాత్రం ఏడిపించాడు. ఆ యజ్ఞగుండంలోంచి పుట్టాట ఎవడు? అథాన్వాహార్యపచన దుఃఖితో ఘోరదర్శన కృతాంత యువలోకానాం యుగాంత సమయే యథ. ఆ యజ్ఞంలోంచి ప్రళయకాల రుద్రుడిలాగా మహాభయంకరమైన ఆకారం కలిగా ఓ పెద్ద వ్యక్తి పుట్టాట, భారీ గాయుడు పుట్టాడనమాట. వాడు ఆకాశం అంత నిండి ఉన్నాడు. భూమి ఆకాశం మింగేస్తా, సముద్రాల్లో నీరు తాగేస్తా, దాహం ఆకలి మొత్తం అందరినీ మింగేస్తా అంటున్నట్టు వాడు. వాడు ఆకలి మండిపోను, వాడికి డైజెషన్ పవరు, ఎంత దాహమైనా సముద్రం తాగేస్తానంటాడు వాడు. అలా పుట్టాడు వాడు, మహారాక్షసుడు పుట్టాడు. వాడు గుండ్రంగా నున్నగా ఉన్నాడు కనుక వృత్రుడు అన్నారు, వృత్రాసురుడు పుట్టాడు. ఆ రకంగా వాడి శరీరం బాగా పెరిగింది, వజ్రాయుధంలా కఠినంగా ఉన్నదట. కత్తి పెట్టుకొస్తే కత్తి విరిగిపోతుంది, కానీ వాడి శరీరం మాత్రం ఇంత కూడా గాయం కాదట. నేను అలాంటి ఒక వ్యక్తిని చూశాను. భీమవరం పెడుతూ ఉంటే ఒక ఆయన రాత్రిపూట స్కూటర్ మీద నన్ను కూడా ఎక్కించుకెళ్ళాడు. వెనకాతను వెళ్ళా, ఆ గేటు దగ్గర దొంగడు ఒకడు ఉండి నెత్తి మీద కర్ర పెట్టుకొచ్చాడండి. కర్ర విరిగింది వీడి బుర్ర మీద, ఇంత కూడా గుప్పిగట్లేదు ఆశ్చర్యం. ఆ ముందు డ్రైవర్కి ఆ స్ట్రాంగ్ హెడ్ అది, హెడ్ స్ట్రాంగ్ అంటే అదనమాట, అది ఆశ్చర్యం. ఆ కర్ర దెబ్బ నాకు తగిలింటే ఏలూరులో మీకు పురాణం చెప్పేవాడు వాళ్ళు ఉండేవాడు కాదు. మీకోసం నేను అలా బతికి పట్టుకెట్టాను. ఎందుకు చెబుతున్నానంటే ఒక్కొక్కళ్ళ తలకాయ అలా ఉంటూ ఉంటుంది. ఈ వృత్రాసురుడి శరీరం కూడా అంత కఠినమట, కత్తితో కోస్తే కత్తి విరిగేది కానీ ఆయనకి ఏమీ అయ్యేది కాదట, అంత వీరుడు అతడు. సంధ్యాకాలంలో మేఘం ఎలా ఉంటుంది అలా ఉన్నాయి వాడి కళ్ళు ఎర్రగా, శరీరం మాత్రం నల్లని మేఘంలా ఉన్నదట.
ఇంకా మీసాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కూర మీసాలు, నిమ్మకాయలు నిలబెట్టే మీసాలు అంటారు. నిమ్మకాయ ఇంతంత ఆనపకాయలు కూడా దాని మీద పెట్టినా అసలు ఆ మీసం వంగదు. కొబ్బరి బొండాలన్నీ కోనసీమ అన్నీ కోసుకొచ్చి దాన్ని తగిలించిన ఆ మీసం వంగదట, అంత పెద్ద మీసం. ఇక జుట్టు ఉన్నది వేరే తయారైపోయింది. మహాభయంకరుడు చేతిలో సోలంతో పుట్టేటవాడు. ఆ సోలమెత్తి కాసేపు నృత్యం చేసేసరికి అక్కడ పర్వతాలు పెటిల్ పెటిల్ పగిలిపోయాయి. అలాంటి వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఈ మండపాలు ఉండవు. అలా వాడు నృత్యం చేశాడు అక్కడ, మాటి మాటికి ఆవులించాడు వాడు. అటువంటి వాడిని చూసి జనుడు భయపడ్డారు. ఆయన గారు తపశక్తి వల్ల పుట్టించాడు త్వష్ట ప్రజాపతి. ఆ వృత్రాసురుడు తండ్రికి నమస్కారం చేశాట. అంతరాక్షసుడు కూడా మరి యజ్ఞంలో ఆయన వల్ల పుట్టాడు కదా, నమస్కారం చేసి డియర్ డాడీ ఏం చెయ్యను అన్నాడు. నాయన నీకింత శరీరాన్ని ఇచ్చాను, ఎందుకనుకుంటున్నావు? అదిగో విశ్వరూపుడనే నీ అన్నగారు మహాపురుషోత్తముడు, ఆయన మంత్రవేత్త, దేవతలు వాడిని మోసం చేశారు, ఇంద్రుడు కపటత్వంతో ఆయనని సంహరించాడు, వెళ్ళు ఆ ఇంద్రుడిని నాశనం చేయి, దేవతల్ని చీల్చి చెండాడి, స్వర్గలోకాన్ని ఆక్రమించుకొని ఇంద్రసింహాసనం మీద నువ్వు కూర్చుంటే చూడాలిరా, నీ అన్నని చంపిన వాడి మీద పగ తీర్చుకో, పగ 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 అన్నట్ట. అంటే వెంటనే వీడు పగ మాట విన్నాడు, మహా త్వరగా బయలుదేరిపోయట. తం నిజగ్నురభిద్రుత్య సగణ విభుధర్షవాహ స్వైహి సైర్దివ్యాస్త శస్త్రుగై సోగ్రసిప్తాన్ని కృత్స్నశః. ఇంద్రుడికి తెలిసింది ఇది, స్వర్గంలో అతి భయంకరమైన ఉత్పాతాలు బయలుదేరాయి, కంగారు విడిపోయాడు. అందరినీ అడిగాట దేవతల్ని, దేవతలారా ఏమిటి గందరగోళం అని. వృత్రాసుడు అనే రాక్షసుడు సోలం పుచ్చుకొని వచ్చేస్తున్నాడు, అందువల్ల మనకి ఈ ఉత్పాతాలు, మనం వాళ్ళని జయించలేము, వాడి బాడీ చాలా ఉంది ఏకంగా, మొత్తం స్వర్గం అంతా నొట్టో వేసుకుని ఇంకేసేటట్టు ఉన్నాడు అన్నారట. అయినా మరి యుద్ధం చేయాలి కదా, తప్పదు కదా, ఓడిపోతామని తెలిసినా ఒక్కొక్కప్పుడు యుద్ధం చేస్తాం. ఎలక్షన్లో చూడండి, ఓడిపోతామని తెలిసినా పోటీ చేస్తూ ఉంటారు కొంతమంది, అదో సరదా. ఇంద్రుడికి అదే సరదా, అందుకని వెళ్ళి యుద్ధం చేద్దాం నడవండి అని వాళ్ళతో సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. ఘోర యుద్ధం జరిగింది వృత్రాసురుడితో. వృత్రాసురుడి మీద గదలు విసిరారట, కత్తులు విసిరారట, బాణాలు వేశారట, ఇంకా సోలాలు విసిరారట, చక్రాలు విసిరారట, పరిఘలు విసిరారట, ఎన్నెన్నో విసిరారట. వాడేమిటంటే ఒక్కొక్క గద తీసి ఇలా విసురుతూ ఉంటే నోట్ వేసుకుని కొబ్బరికాయ నవ్వులినట్టు నవ్వులేస్తున్నట్ట. అఫ్కోర్స్ ఈ కొబ్బరికాయ మనం నవ్వలేము, కానీ వాడు అంత తేలిగ్గా గదలు నోట్ వేసుకుని అని విరుచుకు తినేస్తాడు. వాడు గదలు సోలాలు విరుచుకుని నోట్లో వేసుకుని మింగేస్తూ ఉంటే మన వాడు జంతికలు నవ్వులుతూ ఉంటే పరపర శబ్దం వచ్చినట్టుగా వాడు నోటి వెంబడి వస్తున్నది. అబ్బో జంతికలు అంటే కొంతమంది జంతికలు చేస్తారు, భలే రుచిగా ఉంటాయి. ఈయన గారు అస్త్రశస్త్రాలన్నీ నోట్లో వేసేసుకుని కరకరలాడి మింగేయడం మొదలెట్టాడు. తతస్తే విస్మితా సర్వే విషన్నాగ్రస్త తేజస ప్రత్యంచమాది పురుషం ఉపతస్థు సమాహితాః. అసురుని యొక్క ఈ ప్రభావాన్ని చూచి దేవతలు నిస్తేజస్కులైపోయారు, ఆశ్చర్యపోయారట. ఈ ఆయుధాలన్నీ మింగేస్తుంటే ఇంకే యుద్ధం చేస్తాం, కత్తులు మింగేస్తున్నాడు, గదలు మింగేస్తున్నాడు, ఆ సోలాలు విరుచుకుదిలేస్తున్నాడు ఎలాగా. అప్పుడు వాళ్ళు ఆది పురుషుడైన నారాయణుణ్ణి ఇలా ధ్యానం చేశారు. ఆ నారాయణుణ్ణి వాళ్ళు చేసినటువంటి ధ్యానాన్ని కల్హం సాత్వజీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.